శాంతి. భగవద్గీత ఎటువంటి మంచి గ్రంథము అంటే, ఈ గ్రంథాన్ని చదివి జీవితంలో ధారణ చేస్తే వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ నాశనం అవుతాయి. ఎందుకంటే ఎన్నో సమస్యలు మనిషి యొక్క మనసు నుండి ప్రారంభమవుతాయి. మనసు యొక్క దిశ మారిపోవచ్చు, మనసు నెగిటివ్ కావచ్చు, మనసు చెడుగా ఆలోచించవచ్చు. మనుషులు ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానంతో పాటు స్థిర బుద్ధి ఉన్న మనుషుల లక్షణాలు కూడా చెప్పబడినవి. లక్షణాలే కాదు, స్థిర బుద్ధి ఎవరికి ఉంటుందో కూడా చెప్పబడినది. అంటే ఏ మనుషులు ఎక్కువ ఏకాగ్రతను చూపించగలరు, ఎవరు స్థిర బుద్ధి గలవారిగా ఉంటారు, మనం దీనిపైన చర్చిస్తాము. చాలా మంచి మహావాక్యాలు. కర్మేంద్రియాల రుచి ఏ మనుషుల వద్ద అయితే ఉంటుందో, అంటే ఏ మనుషులైతే కర్మేంద్రియాలపై ఆసక్తితో ఉంటారో వారు ఏకాగ్రత చిత్తులుగా కాలేరు. చూడండి, కళ్ళు నలువైపులా చూస్తూ ఉంటాయి. ఉదాహరణ తీసుకోండి, మీరు బయట తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్, వీరు వాటన్నిటినీ చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చిత్రాలు కూడా ఉంటాయి, వాటిని చూస్తూ ఉంటారు, మనసు విచలితమవుతుంది, మనసు ఏకాగ్రతగానే ఉండనే ఉండదు. కళ్ళు రకరకాల విషయాలు చూస్తూ ఉంటాయి. ఇది సూక్ష్మమైన రహస్యం. దీనికోసం యోగ సాధన మార్గం అవసరం. దీనికోసం సన్యాసులు ఉన్నారు, యోగ సాధకులు ఉన్నారు, బ్రహ్మ పిల్లలు, వారు కూడా రాజయోగాన్ని అభ్యసిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం రోజంతా దేహాన్ని చూస్తూ ఉంటే మనసు విచలితం అవుతూ ఉంటుంది. అందుకనే చాలామంది సన్యాసులు కళ్ళు మూసుకొని ఉంటారు. కానీ కర్మయోగులు కళ్ళు ఎలా మూసుకొని ఉంటారు? వాళ్ళు ప్రతిరోజు కర్మ అయితే చేస్తూ ఉండాలి కదా. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరవగానే ఆలోచనలు విపరీతంగా వస్తాయి. మనసు యొక్క కళ్ళు ఏమీ చూడవని కాదు, అవి కూడా చూస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏది చూడాలి, ఏం చూడకూడదు, ఈ జ్ఞానం మనకు ఉంటే మనం మన కళ్ళను దివ్య నేత్రాలుగా మార్చి ఆత్మను చూడాలి. అందరూ శరీరంలో మెరుస్తున్న ఆత్మలు. మనకి జ్ఞానం ఉంటే ఈ కళ్ళతో అయితే ఆత్మను మనం చూడలేం, కానీ జ్ఞానంతో మనం అర్థం చేసుకోగలం. ఇది శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మని, ఆత్మ చైతన్య శక్తి. కొంతమందికి పురుష శరీరం లభించింది, కొంతమందికి స్త్రీ శరీరం లభించింది. కొంతమందికి అందమైన శరీరం లభిస్తే, కొంతమందికి పెద్ద శరీరం అంటే లావుగా, నల్లగా, తెల్లగా, ఇలా రకరకాలుగా శరీరాలు లభిస్తాయి. కానీ అందరూ ఆత్మలే కదా. ఒకవేళ దీనిపై మనం అటెన్షన్ ఉంచినట్లయితే మనసు స్థిరంగా అవుతుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. మనం ఏం చూస్తున్నాం రోజంతా అని. మన 2వ కర్మేంద్రియం చెవులు. ఇది చాలా ముఖ్యమైనది. మనం చెవులతో వింటాం. అందరూ చెవులను జ్ఞానేంద్రియము అంటారు. కళ్ళు, చెవులు, నాలుకలు జ్ఞానేంద్రియాలు అంటారు. చర్మంతో స్పర్శ తెలుస్తుంది, కానీ మనం వీటన్నిటినీ కలిపి ఒకే శబ్దం ఉపయోగిస్తాం, కర్మేంద్రియాలు అని. చెవులతో మనుషులు ఎంతో వింటారు. అందరికీ తెలుసు, మనం వ్యర్థాన్ని ఎక్కువగా ఉంటే మనసు స్థిరంగా ఉండదు. మనం ఏదైతే వింటామో దానిపైనే మనసు వెళ్తుంది. 2 వ్యక్తులు కనుక కూర్చొని 1 గంట వ్యర్థాన్ని మాట్లాడుకుంటే పూర్తి రోజంతా వారి మనసుపై దీని ప్రభావం ఉంటుంది. చెవులతో ఎటువంటి వ్యర్థాన్ని వినవద్దు. ఎవరైతే ఈ సంకల్పం చేస్తారో, నా అందమైన చెవులు వ్యర్థాన్ని వినకూడదు, చెడును వినకూడదు, నేను నా మనసు అనే మందిరంలో ఈ మురికి ఎందుకు ఉంచాలి, ఇలా చేస్తే వారి మనసు స్థిరంగా ఉంటుంది. చెవులతో చాలా వింటాం, చెవుల్లోకి ఎన్నో శబ్దాలు వెళ్తాయి. కళ్ళు చూడండి, కళ్ళు కూడా చూడకూడదు అనుకుంటే కళ్ళు మూసుకుంటాం, కానీ చెవులు అలా కాదు కదా, చెవులు తెరుచుకునే ఉంటాయి. ప్రతి మాట మన చెవులోకి వెళ్తుంది, కానీ దీనికి మనం మహత్వం ఇవ్వకూడదు, లైట్గా తీసుకోవాలి. అప్పుడు దీని యొక్క ప్రభావం మనసుపై పడదు. మనం ఉదాహరణకి వెహికల్ మీద వెళ్తున్నాము, అక్కడ 4 వ్యక్తులు పోట్లాడుకుంటున్నారనుకోండి, మనం దానిని చూసి చూడనట్టుగా నిల్చొని వినకుండా ఆ తగాదాతో మనకి ఎటువంటి సంబంధం లేదు అనుకొని మన మనాన మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు దాని యొక్క ప్రభావం మన మనసు పైన పడదు. దీనిపై మనం చాలా శ్రద్ధ వహించాలి, మంచి మాటలు వినాలి. ఒకవేళ మీరు ఈ సంకల్పం చేస్తే, నా చెవులు భగవంతుని మహావాక్యాలు వినడం కోసమే ఉన్నాయి, వ్యర్థమైన విషయాలు వినకూడదు, నేను నా పవిత్రమైన చెవులకు వ్యర్థాన్ని, చెడు మాటలను, కఠినమైన మాటలను వినిపించను, ఇలా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇంకొక కర్మేంద్రియము నోరు. ఎక్కువగా మాట్లాడేవారు స్థిరబుద్ధిని పొందలేరు. అందుకే యోగీలు సైలెన్స్లో ఉండటం మొదటి నుంచి కూడా మనకి తెలుసు. ఇది ఎంతో అవసరం కూడా. అంతర్ముఖి కావడం అంటే తక్కువగా మాట్లాడటం, కేవలం అవసరమైనంత వరకే మాట్లాడాలి. ఇది అత్యంత అవసరం. మనం ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా వింటాం. ఎక్కువగా మాట్లాడితే మన అటెన్షన్ ఇతరుల వైపు కూడా ఎక్కువగా వెళ్తుంది. ఎక్కువగా మాట్లాడితే మన బ్రెయిన్ యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. మనం ఏకాగ్రచిత్తులం కాలేం. మనకి అతి ముఖ్యమైన కర్మేంద్రియం నాలుక. మాట్లాడేది కూడా నాలుకతోనే. తినడం, తాగడం అన్నీ కూడా చూసేది, రుచి తెలియచేసేది కూడా నాలుకే. మనకి ఈ విషయం గురించి పూర్తి జ్ఞానం ఉండాలి. ఒకవేళ మన బుద్ధి నాలుక యొక్క రుచులలో ఉంటే మనం ఏకాగ్ర చిత్తులం కాలేం. నాలుకను గురించి ఇంకో రహస్యాన్ని నేను మీకు చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం 10 రోజుల వరకు ఏ భోజనం అయితే ఏ రుచితో తింటామో ఆ రుచి యొక్క టేస్ట్ బడ్స్ మన నాలుక మీద తయారవుతాయి. 10 రోజుల తర్వాత మన టేస్ట్ అదే అయిపోతుంది. ఉదాహరణకి మీరు కీరా తింటున్నారనుకోండి, ఆ కీరా పైన మసాలా వేస్తే ఇంకా బాగా టేస్ట్గా అనిపించి బాగా తింటారు. ఒకవేళ అది లేకుండా మీకు రుచిగా అనిపించదు, టేస్ట్గా అనిపించదు. ఒకసారి మీకు మసాలాలు ఏవి దొరకలేదనుకోండి, అలాగే ప్లెయిన్ కీరానే తిన్నారు, 10 రోజులు గడిచిపోయింది, అయినా కానీ మీకు టేస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ మన నాలుక పైన తయారవుతాయి, ఆ టేస్ట్ని అలవాటు పడిపోతుంది. కాబట్టి ఈ టేస్ట్ అనేది బాహ్యమైన విషయం. ఇది ఆత్మ యొక్క టేస్ట్ కాదు, ఇది మనసు యొక్క టేస్ట్ ఉన్నది. ఇది నాలుక యొక్క టేస్ట్. గొంతు దిగగానే అన్ని టేస్ట్లు ఒకేలా అయిపోతాయి. కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, నాలుక యొక్క రుచిలో మునిగిపోకండి. దీంతో కూడా మనం స్థిరబుద్ధిగా కాలేం. ఎంతోమంది రుచిలోనే ఉంటారు. సాధకులు కూడా అంటూ ఉంటారు, మాకు అది కావాలి, ఇది కావాలి, ఎండు మిరపకాయలు కావాలి, కారం ఎక్కువ కావాలి, అలా కావాలి, ఇలా కావాలని అంటారు. దాంతో ఏకాగ్రత నాశనం అవుతుంది. కాబట్టి మనం అందరం ఏకాగ్రత బుద్ధిగా కావాలి అనుకుంటే, మనకి నిజంగా ఈ నాలుక యొక్క విలువ తెలిస్తే, మొదట నేను సాధన చేసేవారికి చెప్తున్నాను, మీరు పరమాత్మ స్వరూపంపై స్థిరంగా ఉండాలి, స్వయం ఆత్మస్వరూపంలో స్థితి అవ్వాలి. భక్తులు కూడా ఉంటారు, వారు కూడా సాధన చేస్తూ ఉంటారు, వారు కూడా ఏదో ఒక స్వరూపంపై స్థిరంగా ఉండాలి. ఒకవేళ ఈ స్థిరత్వాన్ని పెంచుకోవాలనుకుంటే ఈ కర్మేంద్రియాల రుచి నుండి కూడా ముక్తులుగా అవ్వాలి. ఆలోచించండి, కర్మేంద్రియాల యొక్క రుచి కావాలా లేక ప్రాప్తులు కావాలా? చూడండి, ప్రాప్తుల కోసం కొన్నిటిని త్యాగం చేయటం ఎంతో అవసరం. ఎవరైతే యోగ సాధన ఎక్కువగా చేస్తున్నారో వారు సంపూర్ణ త్యాగిగా కావాలి. యోగం యొక్క రుచి కర్మేంద్రియాల రుచి కన్నా అనేక వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనకు అదే రుచి కావాలి, మనకి పరమాత్మ రుచి కావాలి, మనకు ఆత్మిక స్వరూపంలో స్థితి అయ్యే సుఖం కావాలి. అప్పుడు మనం ఈ మిగిలిన రుచులన్నిటినీ స్వతహాగానే వదిలేయడానికి తయారవుతాం. అయితే రండి, మనం స్థిరబుద్ధులుగా అవుదాం. ఈ కర్మేంద్రియాలతో రుచితో మన జీవితం నీరసంగా తయారవుతుంది. మనం స్థిరబుద్ధి కావడంతో మన జీవితంలో ఎల్లప్పుడూ రుచి ఉండేలా చేసుకోగలుగుతాం. ఓం శాంతి.